శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 13వ అధ్యాయం. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తంగా, భావగర్భితంగా, అర్థపూర్ణంగా, శక్తివంతంగా, సమతూకంతో ఉండేవి. వారు ఎప్పుడూ తృప్తిగా, నిశ్చింతగా నుండేవారు. బాబా ఇట్లు చెప్పేవారు, నేను ఫకీరునైనప్పటికీ ఇల్లు, వాకిలి, భార్యా బిడ్డలు, తదితర బాధరాబందీలు ఏవీ లేకుండా ఎక్కడికి కదలక ఒకచోట కూర్చుని ఉన్నప్పటికీ తప్పించుకోలేని మాయ నన్ను కూడా బాధిస్తున్నది. నేను నన్ను మరిచినను ఆమెని మరవలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుకున్నది. హరి యొక్క ఆ ఆది మాయ బ్రహ్మాదులనే చికాకుపరుచుచుండగా నా వంటి దుర్బలుడైన ఫకీరనగా ఎంత? హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకునుట సాధ్యం. నిరంతర హరి భజనయే దానికి మార్గం. మాయాశక్తిని గూర్చి బాబా ఆ విధంగా పలికేవారు. మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపాలని ఉద్ధవునికి చెప్పియున్నాడు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పియున్నారో విందాం. ఎవరు అదృష్టవంతులు, ఎవరి పాపాలు క్షీణించినవో వారే నన్ను భజించుట యందు తత్పరులై నన్నెరుగగలరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రాలు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము, తప్పక మేలు పొందెదరు. పూజాతంతుతో నాకు పనిలేదు. షోడసోపచారాలు గాని, అష్టాంగ యోగాలు గాని నాకు అవసరం లేదు. భక్తి ఉన్నచోటనే నా నివాసం అనేవారు. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమం కొరకు బాబా ఏమి చేసేవారో విందాం. భీమాజీ పాటిల్. పూనా జిల్లా జున్నరు తాలూకా నారాయణ్ గాం వాస్తవ్యుడు భీమాజీ పాటిల్ 1909వ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యాడు. తుదకు అది క్షయవ్యాధిగా పరిణమించింది. అన్ని రకాల ఔషధాలను వాడారు కానీ ప్రయోజనము లేకపోయింది. ఇక ఆశలన్నీ వదులుకుని, ఓ భగవంతుడా, ఇక నీవే నాకిక దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించాడు. మన పరిస్థితులు బాగుండునంత వరకు మనము భగవంతుని తలచము అన్న సంగతి అందరికీ తెలిసింది. కష్టాలు మనలను ఆవరించినప్పుడు మనం భగవంతుని జ్ఞాపకం తెచ్చుకుంటాం. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించాడు. ఆ తర్వాత తన అనారోగ్య విషయమై బాబా భక్తుడగు నానాసాహెబ్ చందోర్కర్తో సలహా చేయవలెనని ఆలోచన కలిగింది. వెంటనే తన జబ్బు యొక్క వివరాలన్నీ తెలుపుచు ఆయనకొక లేఖ వ్రాసి అతని అభిప్రాయాన్ని అడిగాడు. బాబా పాదములపై బడి బాబాను శరణు వేడుకొనుట యొక్కటే ఆరోగ్యానికి సాధనమని నానాసాహెబ్ చందోర్కర్ జవాబు రాశాడు. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి సిరిడీకి పోవుటకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. అతనిని సిరిడీకి తెచ్చి మసీదులో ఉన్న బాబా ముందు కూర్చున్నబెట్టారు. నానాసాహెబ్, శ్యామా కూడా అచ్చటనే ఉన్నారు. భీమాజీని చూసిన బాబా, ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మల ఫలితమని, అతని విషయంలో తాను జోక్యం చేసుకోనని చెప్పారు. అప్పుడు భీమాజీ రోధిస్తూ తనకు వేరే దిక్కు లేనందున చివరికి వారి పాదాలు నాశ్రయించారని మొరపెట్టుకున్నాడు. అతని ప్రార్థనకు బాబా హృదయం కరిగిపోయింది. అప్పుడు బాబా అతనితో ఇట్లన్నారు, ఊరుకో, నీ యాతృతను పారద్రోలు. నీ కష్టాలు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలున్నవారైనా ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టాలన్నీ నిష్క్రమించి సంతోషానికి దారితీస్తుంది. ఈ ఫకీరు మిక్కిలి దయార్థ హృదయుడు, వారి రోగాన్ని తప్పక బాగు చేయును. ఆ ఫకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును అన్నారు. ప్రతి 5 నిమిషాలకు రక్తము కక్కుచున్న ఆ భీమాజీ బాబా సుముఖాన ఒక్కసారి కూడా రక్తం కక్కలేదు. బాబా వానిని దయతో కాపాడదనని అభయమిచ్చిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించింది. వానిని భీమాబాయి ఇంటిలో బస చేయమని బాబా చెప్పాడు. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కానీ ఆరోగ్యకరమైనది కానీ కాదు. కాని బాబా ఆజ్ఞ జవదాటరానిది. అతడు సిరిడీలో నుండునప్పుడు బాబా అతనికి 2 స్వప్నానుభవాలిచ్చి వాని రోగాన్ని కుదిర్చాడు. మొదటి స్వప్నంలో భీమాజీ ఒక పాఠశాల విద్యార్థిగా ఉండి పద్యములు కంఠోపాఠము చేయకుండుట వల్ల క్లాసు ఉపాధ్యాయుడి చేత దెబ్బలు తిన్నట్లు కనిపించింది. రెండవ స్వప్నంలో వాని ఛాతీపై పెద్ద బండను వేసి కిందికి మృదికి త్రోయుటచే మిక్కిలి బాధను అనుభవించాడు. కలలో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై అతను ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత అతడప్పుడప్పుడు సిరిడీకి వచ్చేవాడు. బాబా తనకు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని బాబా పాదాలపై సాష్టాంగ నమస్కారాలు చేసేవాడు. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీయో కాంక్షించేవారు కాదు. వారికి కావలసినదేమన్నా భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి ఎందుంచుకుని అచంచలమైన నమ్మకాన్ని భక్తిని కలిగియుండుటయి. మహారాష్ట్ర దేశంలో నెలకొకసారి గాని పక్షమునకొకసారి గాని ఇండ్లలో సత్యనారాయణ వ్రతం చేయుట సంప్రదాయం. కాని భీమాజీ పాటిల్ బాబా మీద కృతజ్ఞతతో ఆ సత్యనారాయణ వ్రతానికి మారుగా క్రొత్తగా సాయి సత్యవ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించాడు. బాలాగణపతి షింపి అనువాడు బాబాకు భక్తుడు. ఒకసారి అతడు మలేరియా జ్వరానికి గురి అయ్యాడు. అన్ని రకాల ఔషధాలు కషాయాలు తీసుకున్నాడు. కాని ప్రయోజనం లేదు. జ్వరం కొంచెమైనా తగ్గలేదు. చిరిడీకి పరిగెత్తాడు. బాబా పాదములపై పడ్డాడు. బాబా వానిని ఆదరించి, సిరిడీలో ఉన్న లక్ష్మీ మందిరం ముందర నల్లకుక్కకు పెరుగన్నము కలిపి పెట్టమని చెప్పారు. ఈ వింత రోగ నివారణోపాయము నెట్టు నెరవేర్చవలెను బాలాకు తెలియకుండెను. ఇంటికి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్ధంగా నుండుట చూచాడు. రెంటినీ కలిపి లక్ష్మీ మందిరం వద్దకు తెచ్చాడు. అచ్చటొక నల్లని కుక్క తోక అడించుకొనుచూ కనిపించింది. పెరుగన్నం కుక్క ముందర పెట్టాడు. కుక్క దాన్ని తిన్నది. అంతటితో బాలాగణపతి మలేరియా జబ్బు శాశ్వతంగా పోయింది. ఒకనొకప్పుడు బాపూసాహెబ్ బూటి జిగట విరోచనాలతోనూ వమనములతోనూ బాధపడుతున్నాడు. అతని అలమారు నిండా మంచి మంచి మందులున్నాయి. కాని అవేమీ గుణమివ్వలేదు. విరోచనాల వల్ల వాంతుల వల్ల బాపూసాహెబ్ బాగా నిరసించాడు. అందుచే బాబా దర్శనానికై మసీదు కూడా పోలేకపోయాడు. సర్వజ్ఞుడైన బాబా దానిని గుర్తించి అతనిని మసీదుకు రమ్మని కబురు పంపాడు. అతడు రాగానే తమ ముందు కూర్చునబెట్టుకుని తమ చూపుడు వ్రేలు ఆడించుచు, జాగ్రత్త, నీవిక విరోచనము చేయకూడదు, వాంతులు కూడా ఆగవలెను అన్నారు. బాబా మాటల సత్తువును గమనించుడు. వెంటనే ఆ రెండు వ్యాధులు పారిపోయాయి. బూటీ జబ్బు కుదిరింది. ఇంకొకప్పుడు ఈ బూటీకి కలరా సోకింది. తీవ్రమైన దప్పికతో బాధపడుతున్నాడు. డాక్టర్ పిళ్ళే అను వైద్యుడు అన్ని ఔషధాలని ప్రయత్నించాడు. కాని రోగం కుదరలేదు. బాపూసాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధం పుచ్చుకున్నచో తన దాహము పోయి జబ్బు కుదురుతుంది అని సలహా అడిగాడు. దయార్థ హృదయుడైన బాబా చిరునవ్వుతో బాదము పప్పు, పిస్తా, ఆక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకున్నచో రోగము కుదురునని చెప్పారు. ఇది జబ్బును మరెంత పెంచునని ఏ డాక్టర్ అయినా చెప్పును. కాని బాపూసాహెబ్ బాబా ఆజ్ఞను శిరసావహించాడు. పాలతో తయారు చేసి దానిని సేవించాడు. విచిత్రంగా రోగం వెంటనే కుదిరింది. అలంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనానికై సిరిడీకి వచ్చాడు. అతనికి చెవి పోటు ఎక్కువగా ఉండి నిద్ర పట్టేది కాదు. శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. కాని వ్యాధి నయం కాలేదు. బాధ ఎక్కువగా ఉండేది. ఏమీ చేయుటకు తోచకుండేది. తిరిగిపోవునప్పుడు బాబా దర్శనానికై వచ్చాడు. అతని చెవిపోటు తగ్గుటకు ఏదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాని వేడుకున్నాడు. బాబా అతన్ని ఆశీర్వదించి, అల్లా అచ్చా కరేగా, భగవంతుడు నీకు మేలు చేస్తాడు అన్నారు. ఆ సన్యాసి పూనా చేరి ఒక వారం రోజుల పిమ్మట సిరిడీకి ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో తన చెవిపోటు తగ్గిందని కాని ఇంకనూ వాపు తగ్గలేదని వ్రాశాడు. వాపు పోగొట్టుకొనుటకై శస్త్రచికిత్స చేయించుకునవలెనని బొంబాయి వెళ్ళాడు. డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పారు. బాబా వాకుకున్న శక్తి అంత అద్భుతమైనది. కాకా మహాజని అనే ఇంకొక భక్తుడున్నాడు. అతడొకసారి నీళ్ల విరోచనాలతో బాధపడుతూ, బాబాసేవకు ఆటంకము లేకుండానట్లు ఒక చెంబు నిండా నీళ్లు పోసుకుని దానిని మసీదులో ఒక మూల పెట్టుకున్నాడు. అవసరం వచ్చినప్పుడల్లా పోవుతున్నాడు. సర్వజ్ఞుడైన బాబాతో ఏమీయో చెప్పనక్కరలేదని, బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చునని కాకా నమ్మాడు. అప్పుడు మసీదు ముందర రాళ్లు తాపన చేసే పని సాగుతోంది. కాకా మహాజన్ని చూడగానే బాబా కోపోద్దీపుతుడై బిగ్గరగా అరిచాడు. అందరూ పరిగెత్తి పారిపోయారు. కాకా కూడా పరిగెత్తబోయాడు. కాని బాబా అతన్ని పట్టుకుని అచ్చట కూర్చుండబెట్టాడు. ఈ సందడిలో ఎవరో వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయారు. బాబా ఒక పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊదివేసి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమన్నాడు. తిట్టుట, శుభ్రపరుచుట, తినుట ఒకేసారి జరుగుతున్నాయి. బాబా కూడా కొంత పప్పును తిన్నాడు. సంచి ఖాళీ కాగానే నీళ్లు తీసుకుని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించాడు. కాకా కుండతో నీళ్లు తెచ్చాడు. బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగమని చెప్పారు. అప్పుడు బాబా ఇట్లన్నారు, నీ నీళ్ల విరోచనాలు ఆగిపోయినవి, ఇప్పుడు నీవు రాళ్లు తాపన చేయు పనిని చూసుకోవచ్చు అన్నారు. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరారు. పని ప్రారంభమైంది. విరోచనాలు ఆగిపోవుటచే కాకా మహాజని కూడా వారితో కలిశాడు. నీళ్ల విరోచనాలకు వేరుశనగపప్పు ఔషధమా? వైద్యశాస్త్రం ప్రకారం వేరుశనగపప్పు విరోచనాలను పెంచును కాని తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధం బాబా యొక్క వాక్యే. దత్తోపంతు హార్దా గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరాలు బాధపడ్డాడు. ఏ మందుల వల్ల అతనికి నయం కాలేదు. ఒకసారి అతడు బాబా కీర్తిని విన్నాడు. వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసేదరన్న సంగతి తెలుసుకుని సిరిడీకి పోయి బాబా పాదాలపై పడ్డాడు. బాబా అతన్ని దయాదృష్టితో ఆశీర్వదించాడు. బాబా అతని తలపై తన హస్తము నుంచి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించగానే అతని కడుపు నొప్పి మాయమయ్యింది. ఆ జబ్బు వల్ల తిరిగి అతడు ఎప్పుడూ బాధపడలేదు. మాధవరావు దేశపాండే మూల వ్యాధిచే బాధపడుతున్నాడు. సోనాముఖి కషాయాన్ని బాబా వానికి ఇచ్చాడు. ఇది వానికి గుణమిచ్చింది. 2 సంవత్సరాల పిమ్మట జబ్బు తిరగతోడింది. మాధవరావు ఇదే కషాయాన్ని బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకున్నాడు. కాని వ్యాధి అధికమయ్యింది. తిరిగి బాబా ఆశీర్వాదంతోనే నయమయ్యింది. కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరాలు కడుపు నొప్పితో బాధపడ్డాడు. బాబా కీర్తి విని సిరిడీకి వచ్చాడు. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడాడు. బాబా వాని కడుపును తమ హస్తంతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడు అన్నారు. అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమైంది. ఒకప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ కడుపు నొప్పితో మిగులు బాధపడ్డాడు. ఒకనాడు రాత్రింబగళ్ళు ఆ బాధతో సతమతమైపోయాడు. డాక్టర్లు మందులు ఇంజెక్షన్లు ఇచ్చారు. కానీ అవి ఫలించలేదు. అప్పుడు అతడు బాబా వద్దకు వచ్చాడు. బాబా ఆశీర్వదించాడు. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయింది. ఈ కథలన్నీ నిరూపించినది ఏమిటంటే, అన్ని వ్యాధులు బాగగుటకు అసలు ఔషధం బాబా యొక్క వాక్కు, ఆశీర్వాదాలు మాత్రమే కాని ఔషధాలు కాదు. 13వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 14వ అధ్యాయము. గత అధ్యాయాలలో బాబా యొక్క వాక్కు, ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములు ఎట్లు నయమయ్యేనో వర్ణించారు. ఈ అధ్యాయములో రతంజీ వాడియా అనువానిని బాబా ఆశీర్వదించి సంతానమునెట్లు ప్రసాదించనో వర్ణించారు. ఈ యోగీశ్వరుని జీవితము లోపల వెలుపల కూడా సహజంగా అత్యంత మధురంగా ఉంటుంది. వారు నడిచినా భుజించినా మాట్లాడినా ఏ పని చేసినను అన్నీ మధురంగా ఉన్నాయి. వారి జీవితమే మూర్తీభవించిన ఆనందం. శ్రీ సాయి తమ భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపంగా బోధించారు. క్రమంగా అవి అసలైన మతానికి మార్గాన్ని చూపుతున్నాయి. ప్రపంచంలోని జనులందరూ హాయిగా ఉండవలెనని బాబా ఉద్దేశం. కాని వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మసాక్షాత్కారాన్ని సంపాదించవలెనని బాబా ఉద్దేశం. గత జన్మల పుణ్యం కొద్దీ మనకు మానవ జన్మ లభించింది. కాబట్టి దాని సహాయంతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యాన్ని పొందవలే. కావున మనమెన్నడూనూ బద్ధకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా నుండి జీవితాశయమును, దాని ముఖ్యోద్దేశమైన మోక్షాన్ని సంపాదించవలెను. ప్రతినిత్యము సాయి లీలలు వినినచో మనం శ్రీ సాయిని చూడగలం. మన మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తి ఎందు ఉంచుకొనగలము. ఈ ప్రకారం శ్రీ సాయిని అవగాహన చేసుకున్నచో మన మనస్సులలోని చాంచల్యమంతయు పోవును. ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోతావు. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభిద్దాం. నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడొకడుండేవాడు. అతని పేరు రతన్జీ షాపూర్జీ వాడియా. అతడు చాలా ధనాన్ని సంపాదించాడు. పొలములు, తోటలు సంపాదించాడు. పశువులు, బండ్లు, గుర్రములు మొదలగు ఐశ్వర్యంతో తులతూగుతుండేవాడు. బయటకు చూచుటకు చాలా సంతృప్తిగా, సంతోషంగా కనిపించేవాడు. కాని లోపల వాస్తవంగా అట్లు లేదు. ఈ లోకమునందు పూర్తిగా సుఖంగానున్నవారు ఒక్కరు కూడా లేరు. ధనికుడైన రతన్జీ కూడా ఏదో చింతతో నుండేవాడు. అతడు ఔదార్యము గలవాడు, దాన ధర్మములు చేయువాడు, బీదలకు అన్నదానము, వస్త్రదానము చేయుచుండెడివాడు, అందరికన్ని విధాలా సహాయం చేసేవాడు. చూచిన వారందరూ అతడు మంచివాడు, సంతోషముగానున్నాడని అనుకుంటారు. కాని రతన్జీ చాలా కాలం వరకు సంతానము లేకపోవడచే నిరుత్సాహి అయి ఉన్నాడు. భక్తి లేని హరికథ వలె, వరుస లేని సంగీతం వలె, జంధ్యము లేని బ్రాహ్మణుని వలె, ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపము లేని యాత్ర వలె, కంఠాభరణము లేని అలంకారము వలె రతన్జీ జీవితము పుత్ర సంతానం లేక నిష్ప్రయోజనంగా, కళావిహీనంగా ఉండేది. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయాన్ని గూర్చి చింతించేవాడు. భగవంతుడెన్నడైనా సంతుష్టి చెంది పుత్ర సంతానం కలుగజేయడా అని బాధపడేవాడు. మనసునందున్న ఈ చింతతో అతడు ఆహారం మందు రుచి కోల్పోయాడు. రాత్రింబగళ్ళు తనకు పుత్ర సంతానము కలుగునా లేదా అని ఆతృతతో నుండేవాడు. దాసుగణు మహారాజునందు షాపూర్జీకి గొప్ప గౌరవం ఉండేది. ఒకనాడు దాసుగణు మహారాజును కలిసి ఆయనతో తన మనసులోని కోరికను చెప్పాడు. దాసుగణు అతనికి సిరిడీకి వెళ్లమని సలహా ఇచ్చాడు. బాబాను దర్శించమన్నాడు, బాబా ఆశీర్వాదం పొందమన్నాడు, సంతానం కొరకు వేడుకొనమని చెప్పాడు. రతన్జీ దీనికి సమ్మతించాడు. సిరిడీకి వెలుటకు నిశ్చయించుకున్నాడు. కొన్ని దినముల తర్వాత సిరిడీకి వెళ్ళాడు. బాబాను దర్శించాడు. బాబా పాదాలపై పడ్డాడు. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించాడు. మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించాడు. కష్టదశలోనున్న వారనేక మందిని దర్శనానికి రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు. ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించితిని. కనుక దయయుంచి నాకు ఆశాభంగము కలుగజేయకుము.